ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయం గురించి మనం ఈరోజు చర్చించుకుందాము. మనుషులు భౌతికత వైపు ఎక్కువగా వెళ్తున్నారు. ఆధ్యాత్మికత వారి జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అందువల్లే జీవితంలో దుఃఖము, ఆందోళన, అశాంతి, టెన్షన్ ఎక్కువయ్యాయి. గీతలోని 6వ అధ్యాయం పూర్తిగా యోగం గురించి వివరించింది. ఇందులో యోగం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పబడింది. యోగానికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆసనాలు, ప్రాణాయామాలు కూడా యోగం అంటున్నారు. ఇదే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. పతంజలి కూడా అష్టాంగ యోగం ప్రతిపాదించారు, నేర్పించారు. ప్రపంచంలో భారతదేశం నుంచే యోగాని నేర్చుకున్నారు. 5-6 రకాల యోగాలు నేర్పుతున్నారు. కానీ భగవద్గీతలో యోగం అంటే మంచి నిర్వచనం ఇవ్వబడింది. చాలా సింపుల్గా ఉన్నది. కర్మేంద్రియాలు వశం చేసుకొని తన మనసును ఆపగలిగిన మనుషులు తమ ఆత్మను పరమాత్మతో జోడించుతారో, పరమాత్మ స్వరూపంలోనే మనసును స్థితి చేస్తారో వారే నిజమైన యోగీలు. చాలా రకాలుగా దీని గురించి చెప్పారు. వీటిని ముందు ముందు మీ ముందు ఉంచుతాను. కానీ ఈ యోగం అశాంతి నుంచి, దుఃఖం నుంచి ముక్తులుగా చేస్తుంది. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దుఃఖం పెరుగుతూ ఉన్నది, రోగాలు పెరుగుతూ ఉన్నాయి. అశాంతి యొక్క సునామీ ప్రపంచంలో ఉన్నది. ఇంటింటిలో అశాంతి ఉన్నది. ప్రతి ఒక్కరి మనసు దుఃఖంతో ఉన్నది. సంబంధాలలో కష్టము, కార్యవ్యవహారాలలో అసంతృప్తి, ఇవన్నీ ప్రపంచంలో నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ 6వ అధ్యాయంలో మంచి మాటలు కూడా ఉన్నాయి. పరమాత్మపై స్థితి అయిన యోగి వారి స్వరూపంపై కూడా స్థితి అయి సంపూర్ణ సంతృప్తితో ఉంటారు. ఇది చాలా లోతైన విషయం. ఈ విషయం యోగ సాధన చేసేవారి కోసం కూడా, ఒకవేళ ఇలా కాకపోతే వారు యోగీలు కాదు అని అర్థం చేసుకోవాలి. పరమాత్మ స్వరూపంపై స్థితి అయినప్పుడు మనకెంతో సుఖం లభిస్తుంది, మనసు తృప్తి పడుతుంది. ఆత్మను పరమాత్మతో జోడించటమే రాజయోగము. తిరిగి పరమాత్మ మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఈ రాజయోగం ఇప్పుడు లుప్తమైపోయినది. గీతాజ్ఞానం కూడా ప్రాయలోపం అయిపోయింది. ఇప్పుడు గీతను ఎవరు చదవటం లేదు. ఒకవేళ చదివినా కూడా వాటి రహస్యాన్ని అర్థం చేసుకోలేక వదిలేస్తున్నారు. ఎవరైనా పండితులు, విద్వాంసులు రహస్యం అర్థం చేసుకున్నా వారు ప్రాక్టీస్ చెయ్యరు, వారి జీవితంలో ధారణ చెయ్యరు. ఈ విధంగా గీతాజ్ఞానం పూర్తిగా ప్రాయలోపం అయిపోయింది. భక్తి పెరిగిపోయింది. భగవంతుడు తిరిగి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. 4వ అధ్యాయంలో వారు మనకి ప్రమాణం చేశారు, ప్రతిజ్ఞ చేశారు. మొదటి శ్లోకాలలో చెప్పబడింది, కల్పం యొక్క ఆదిలో నేను ఈ జ్ఞానాన్ని సూర్యునికి ఇచ్చాను, అతడు తన పుత్రులకు ఇచ్చాడు, వారు తమ పుత్రులకు ఇచ్చారు, ఇలా రాజ ఋషుల వరకు చేరుకుంది. సమయం గడిచిన కొద్దీ ప్రాయలోపం అయిపోయింది. మరలా నేను తిరిగి మీకు నేర్పిస్తూ ఉన్నాను. ఇప్పుడు అదే స్థితి ఉన్నది. సమయం అనుసారంగా ఈ రాజయోగం ప్రాయలోపం అయిపోయింది. భగవంతుడు వచ్చి తిరిగి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ప్రపంచంలోని మనుషులు సమస్యలను తొలగించడానికి దుఃఖము, అశాంతి, అసంతృప్తి, ఒత్తిడి మేము చాలామందిని చూస్తున్నాం. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. రాజయోగం చేస్తూనే వారి దుఃఖం దూరం అవుతుంది. సంబంధాలలో ఎంతో అసంతృప్తితో ఉంటున్నారు. కానీ వారికి రాజయోగం యొక్క అభ్యాసంతో పరమానందం లభించింది. సంబంధాలలో వారికి సంతృప్తి వచ్చింది. ఇలా లక్షల లక్షల అనుభవాలు ఉన్నాయి. భగవద్గీత యొక్క ఈ రాజయోగం నిజంగా ఈ సమస్యల నుండి ముక్తులుగా చేస్తుంది. మనం చూద్దాం ఎందుకు దుఃఖంతో ఉంటున్నారు అని. ఈ అధ్యాయంలో ఇంకో మంచి విషయం ఉన్నది. పాపరహితమైన మనుషులే యోగీలుగా అవుతారు. ప్రపంచంలో పాపం పెరుగుతూ ఉన్నది. మనుషులు పాపం చేస్తున్నారు. వారి మనసు బుద్ధి కామక్రోధాలతో మలినమైపోయింది. పాపానికి పుణ్యానికి తేడా తెలియకుండా పోయింది. కానీ ప్రతి కర్మ యొక్క ఫలితం లభిస్తుంది. పాపకర్మల స్వరూపంగా మనుషులకు దుఃఖం కలుగుతుంది. మనుషులలో కోపం అహంకారం పెరిగింది. దీని కారణంగా ప్రతి ఇంటిలో అశాంతి, మనస్సులో అశాంతి పెరిగినది. మనసు భ్రమిస్తూ ఉన్నది అని ఇప్పుడు చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ప్రతి యువకుడు ఫిర్యాదు చేస్తున్నారు. మానసిక రోగాలు పాలైన వారు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మనసులో ఏయో ఆలోచనలు వస్తున్నాయో తెలియటం లేదు అని. ఇప్పుడు తెలివైనటువంటి మనుషులు ఆలోచించాలి. చాలా మంచి సమాధానం ఉన్నది. మనసును భ్రమింపచేసేది ఏమిటి? ఎందుకు మనసు భ్రమిస్తూ ఉన్నది? అంతకుముందు మనసు భ్రమించలేదు, ఇప్పుడు ఎందుకు భ్రమిస్తుంది? ఈరోజు 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కూడా మనం అందరం విన్నాము, కర్మేంద్రియ జీతుగా కండి, ఇవి భగవంతుని మహావాక్యాలు. అన్ని ధర్మాల వారు తీసుకున్నారు. లక్ష్యం కూడా ఇదే ఉంటుంది, కర్మేంద్రియ జీతుగా కావటం. మరి మనసును ఆపటానికి ఇంకా మంచి విధులు తెలియచేయబడ్డాయి. కర్మేంద్రియాలు మనసును భ్రమింపచేస్తాయి. మనోవికారాలు కర్మేంద్రియాలతో జోడింపబడి ఉన్నాయి. కర్మేంద్రియాలు విషయ వాసనల రుచిని పెంచుతాయి. అందుకే మనసు బాగా భ్రమిస్తుంది. భ్రమిస్తున్న మనసు దుఃఖీగా అవుతుంది. మానసిక రోగాలు పెరుగుతాయి. ఆత్మిక శక్తి, మనసు యొక్క శక్తి కూడా నాశనం అవుతుంది. ఏ మనుషులైతే మనసును కంట్రోల్ చేయటంలో సఫలమవుతారో, వేగాన్ని ఆపగలుగుతారో, వారు అనేక విషయాలపై విజయాన్ని సాధించగలుగుతారు. మనసు స్పీడ్ని స్లో చేయగలిగిన వారు సఫలతను పొందుతారు. ఈ 6వ అధ్యాయంలో చాలా మంచి మంచి విషయాలు వర్ణించబడ్డాయి. సుఖము దుఃఖము, చలి వేడి, గౌరవం అగౌరవం, వీటన్నిటిలో సమానంగా ఉండే యోగిలే నిజమైన యోగి. చూడండి, ఈ సమస్యల కారణంగా, ఈ విషయాల కారణంగా ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొంతమందికి రోగాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది చలి సరిపడదు, చల్లగా ఉండటం వల్ల రోగాలు వస్తున్నాయి. ఇంకొంతమందికి వేడిని భరించలేరు. ఎన్నో ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి. కొంతమంది చనిపోతున్నారు. సుఖదుఖాలు, ఇది ప్రాక్టికల్గా అందరికీ తెలుసు, అందరికీ అనుభవమే. కానీ అన్నింటికన్నా పెద్ద సమస్య అవమానాన్ని సహించటం. అవమానాన్ని సహించటం చాలా పెద్ద విషయం. తమవారే తమను అవమానిస్తే భరించడం ఇంకా కష్టమవుతుంది. ఉదాహరణకి, ఒక పిల్లవాడు తన తండ్రిని అవమానిస్తాడు, ఒక కొడుకు తన తల్లి మీద నిందలు వేస్తూ ఉంటాడు, అవమానిస్తాడు. కానీ తల్లి తండ్రులకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది. పిల్లలు ముందుకు వెళ్ళాలని ఎంతో శ్రేష్టమైన కోరిక ఉంచుతారు. కానీ వారి నుంచి అవమానం ఎదురైతే వారు మానసిక రోగాలు పాలవుతున్నారు, సహించలేకపోతున్నారు. కానీ బలవంతంగా సహిస్తూ ఉన్నారు. అందుకే మానసిక రోగిగా అయిపోయారు. ఈ సమస్యలన్నిటికీ సమాధానం రాజయోగం ఇస్తుంది. రాజయోగం గీతలో వర్ణించబడి ఉన్నది. మీరు దీన్ని అభ్యాసం చెయ్యండి, నేర్చుకోండి. ఇది చాలా సరళంగా ఉంటుంది, కఠినంగా ఉండదు. సుఖదుఖాలలో, గౌరవ గౌరవాలలో సమానంగా ఉండగలుగుతారు. మీ దుఃఖాలు కూడా సమాప్తం అవుతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మీ యొక్క ప్రతి అడుగులో సఫలత లభిస్తుంది. కాబట్టి అన్ని సమాధానాలు మనుషులకు, సమస్యలకు భగవద్గీతలో ఉన్నది. ఓం శాంతి.